భగవద్గీత 4వ అధ్యాయం 31వ శ్లోకం. నాయం లోకోశ్రీ యజ్ఞస్య కృతజ్ఞ కురు సప్తమ. అనువాదం తాత్పర్యం కృష్ణకృపా త్రిమూర్తి అభయకరణారాయణ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి. అనువాదం. ఓ కురుశ్రేష్ఠుడా, యజ్ఞము నిర్వహించకుండా ఎవరు ఈ లోకంలో కానీ ఈ జన్మనందు కానీ ఆనందంగా బతకలేరు. అటు ఎడ తర్వాత జన్మం గురించి వేరుగా చెప్పనేల. ఓ కురుశ్రేష్ఠ, యజ్ఞమును నిర్వహింపకుండా ఎవరు ఈ లోకంలో కానీ ఈ జన్మ ఎందు కానీ ఆనందముగా బతుకదాలరు? అట్టి ఎడ తర్వాత జన్మం గురించి వేరుగా చెప్పనేల. తాత్పర్యం, జీవుడు ఎటువంటి భౌతిక స్థితి ఉన్నప్పటికీ తన నిజస్థితి ఎడ జ్ఞానరహితుడై ఉండును. అనగా పాప జన్మల ఫలముల వలన భౌతిక జగత్తునందు జన్మ కలుగుతున్నది. అజ్ఞానం పాప జన్మ కారణం కారగా పాప జీవితం ఈ భౌతిక జగత్తులో కొనసాగుటకు కారణమవుతున్నది. అట్టి భవబంధం నుండి ముక్తిని సాధించుటకు మానవ జన్మ ఒక్కటే అవకాశమై ఉన్నది. కనుక వేదములు దాన్ని సాధించుటకు ధర్మము, అర్థము, నియమిత ఇంద్రియ భోగము అంతంలో మోక్షము, పూర్తిగా ముక్తి చూపటి ద్వారా మనకు అవకాశము ఇచ్చుతున్నవి. ధర్మ మార్గం, వివిధ యజ్ఞ నిర్వహణలు మన సర్వ ఆర్థిక పరిస్థితులను అప్రయత్నముగా చక్కపరచగలదు. జనాభివృద్ధి అధికంగా ఉన్న యజ్ఞ నిర్వహణ ద్వారా సమృద్ధిగా ఆహారము, పాలు మొదలుగునవి లభించగలవు. దేహం చక్కగా పోషించబడినప్పుడు ఇంద్రియ భోగముల ఆలోచనలు కలుగును. కనుక వేదములు నియమిత భోగముల కొరకై వివాహ పద్ధతిని నిర్దేశించినవి. తద్వారా మనిషి క్రమంగా భౌతిక బంధం నుండి ముక్తుడై ఉన్నత స్థితిని చేరును. అట్టి ముక్త స్థితి అందలి పూర్ణత్వమే భగవంతుడితో సహచర్యము. పూర్వం వివరించినట్లు పూర్ణత యజ్ఞ నిర్వహణ ద్వారానే కలుగును. వేదములు తెలిపిన రీతిగా యజ్ఞం నిర్వహించలేని మనిషి అనురక్తుడు కానిచో ఈ జన్మనందైన సుఖమయ జీవితాన్ని ఊహింపలేడు. ఇక వేరే దేహంతో ఇంకొక లోకమునందు దొరుకునది ఏమున్నది? వివిధ యజ్ఞములు నిర్వహించే వారికి అమిత ఆనందాన్ని కూర్చుటకు స్వర్గలోకములందు వివిధ ప్రమాణములలో భౌతిక సుఖములు కలవు. కానీ కృష్ణ భక్తిని చేయటం ద్వారా ఆధ్యాత్మిక లోకమును పొందుటే మానవునికి అత్యంత ఉత్కృష్టమైన ఆనందమై ఉన్నది. కనుక కృష్ణ చైతన్యము సర్వ భవ క్లేశములకు దివ్యమైన పరిష్కారమై ఉన్నది. ఓం. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన సలాకర చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఓ కురుశ్రేష్ఠుడ, యజ్ఞము నిర్వహింపకుండా ఎవరు ఈ లోకంలో కానీ ఈ జన్మ ఎందు కానీ ఆనందముగా బతుకుతాలదు. అటు ఏడు తర్వాత జన్మను గురించి వేరుగా చెప్పనేలా వేదాంత సూత్రాల్లో మనుషుల గురించే కాదు జీవులందరి గురించి దానికి మన దృష్టిలో మానవులు వాళ్ళ సమస్యలు అదే ముఖ్యమైనటువంటిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దానికి భగవంతుడి దృష్టిలో జీవులందరూ కూడా ఒకటే. ప్రతి జీవి కూడా డార్విన్ మామూలు సంసారానికి చెందినటువంటి వైజ్ఞానికుడే ఈ ప్రకృతిని గమనించి ఆయన చెప్పాడు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మనుషులు సంఘర్షం చేస్తున్నారు, మనుష్యేతర జీవులు కూడా సంఘర్షం చేస్తున్నాయి. ఎవరికి వాళ్ళ జీవితాలు, వాళ్ళ శరీరాలు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి ఇంపార్టెంట్, మనం ఎంత తాపత్రయపడుతూ ఉంటాం పెళ్ళాం బిడ్డల కోసం అని. అదే రకంగా ఈ మధ్య సాలిపురుగుల్ని కదా, సాలిపురుగులు మందిరం అంతా గందరగోళం చేస్తుంటే వాటిని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం చూసాం. వాటి గుడ్లని ఎంత జాగ్రత్తగా సాలిపురుగులు గూళ్ళు కడతాయి కదా, ఆ తీగలతో గుడ్లు, ఆ గుడ్లకి గూళ్ళా కట్టేస్తాయి, అవి పికడంగా సేఫ్టీ, అవి తన సంతానాన్ని కాపాడుకోవడం దానికే వస్తుంది. మామూలుగా సాలిపురుగు చూసిన తిండి తిని కానీ వాటికి కూడా నా సంతానాన్ని నేను కాపాడుకోవాలి. ఆ గుడ్లు బయటకు వచ్చి పిల్లలు అయ్యేదాకా మంచి చూసాం. వాటి దగ్గరికి వెళ్ళి గుంకితే కానీ బయట టెండ పడవని అంత టైట్గా మనిషి తన బలాలు ఉపయోగించేట్లని రావాలి. కాబట్టి అదే రకంగా పులి కానీ సింహం కానీ అదంత క్రూర జంతువులైనా కూడా వాటికి తమ పిల్లలంటే వాటికి ఎంతో ప్రేమ. అంత క్రూరమైన జంతువులైనా కూడా తన పిల్లల ప్రతి ఈ సైంటిఫిక్ బేస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఆ పుస్తకంలో భక్తి స్వరూప్ దామోదర్ స్వామి సైంటిస్ట్ ప్రకృతి రహస్యాలని గమనిస్తూ అని చెప్పినాడు. మొసలి ఉంటుంది, మగర్మచ్చి, క్రోకడైల్, అది దాని పళ్ళు రంపాల్లాగా ఉంటాయి, మనిషి తగ్గితే మన అప్పడం తినేస్తాం ఏంటంట, అంత సులభంగా అది 2 నిమిషాలు మనిషిని దానికి ఏం లెక్కలు అయ్యే ముక్కలు ఏంటి పిండి పిండి అవుతుంది లాగేస్తుంది. కానీ దాని గుడ్లు అదే నోటితో దాని తెలివితేటలు అది పెద్ద పెద్ద ఏనుగుల్ని ముసళ్ళు మనుషుల్ని లాగి కరకరకరని తినేస్తుంది. కానీ తన గుడ్డు దాని జాగ్రత్త పళ్ళ అది పళ్ళతోనే పట్టుకుంటుంది. దానికి అంటే తన సంతానాన్ని కాపాడుకోవాలని తెలివితేటలు దానికి కూడా ఇక్కడికి పాయింట్ వచ్చి జీవులందరూ కూడా ఆనందమయ వ్యాస. ప్రతి జీవి కూడా తన సంతానాన్ని కాపాడుకోవాలని, తర్వాత తాను సుఖంగా బతకాలని, కానీ ప్రతి జీవి కూడా ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేరు, మనుషులే కాదు. ఈశోపనిషత్ పుస్తకంలో ప్రభుపాద స్వామి ఆయన ఉదాహరణిస్తారు, ఈ పిచ్చుకలు అవి తిండి తినడానికి ముందు పక్షులు అది 10 మాటలు అటు ఇటు ఇటు చూసి దానికి అన్ని మనశ్శాంతి లేదు, తింటాడు ఎవరినైనా కొట్టుకుంటాడేమో ఎవరినైనా చంపుతాడేమో ప్రాణం తింటే కదా. ఈ రకంగా ప్రతి జీవి కూడా మనశ్శాంతి లేకుండా వెతికేటువంటిది ఆనందం. కానీ ఆనందం చాలా దూరం అయినటువంటి విషయం, మనశ్శాంతి కూడా ఉండదు మనిషి. తర్వాత భగవంతుడు అంటున్నాడు, నీ సంసారం ఎవరికి కూడా నేను మనశ్శాంతి కానీ సుఖం లేకుండా భగవంతుడు అని భగవంతుడు చెబుతున్నాడు, నేను ఎవరికి మనశ్శాంతి సుఖం లేకుండా చూసే పద్ధతిలో నేను ఈ జగత్తును తయారు చేశాను భగవంతుడు చెబుతున్నాడు. అనిత్యం అసుఖంలోకే ఇమం ప్రాప్య భజస్సు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని భగవంతుడు తన నోటితో చెప్పినటువంటి విషయాలు. అదే రకంగా ఇంకో శ్లోకంలో భగవంతుడు దుఃఖాలయం అశాశ్వతం వేరే శబ్దాలు మార్చి అనిత్యాన్న అశాశ్వత అన్న ఒకటి కదా, దుఃఖాలయం అశాశ్వతం, అసుఖం అన్న దుఃఖాలయం అన్న ఒకటి. భగవంతు చెప్తాను నేను ఈ సంసారం ఒక దుఃఖాలయంగా, దుఃఖాలయం అంటే ఇక్కడ కేవలం దొరికేటువంటిది మనుషులకి దుఃఖాలు, అయినా కూడా మనం ఇక్కడే భగవంతు అది కూడా నాకు దుఃఖాలే కావాలి నేను ఇక్కడే ఉంటాను
ఆయన కూడా భగవంతుడు అంటాడు కిక్డ్ అవుట్. అంటే మనం మూర్ఖులమైన బతుకుతానని భగవంతుడు మనల్ని మూర్ఖులుగా ఉండేడు అని మనం బలవంతం చేస్తుంది నేర్చుకునేట్టు చేస్తాడు భగవంతుడు. కాబట్టి మనం వెతికేటువంటిది సుఖం, కానీ మనకు దొరికేటువంటిది దుఃఖం. ప్రతి సంసారం దుఃఖాలయం. నిజానికి మనకి ఇది అర్థమైనట్లయితే మన తలకాయకి ఎక్కితే దుఃఖాలయం మీరు మూటా ముళ్ళే సర్దుకొని ప్రారంభిస్తారు అనగానే హనుమంతుడు ఈ సంసారం ఇప్పుడు ఇంటికి నిప్పంటుకుంటే నేను సీరియల్ చూస్తున్నానయా, బిస్కెట్ కాఫీ బిస్కెట్ చాయ్ నిప్పంటుకుందంటే అతను పూర్తిగా మగ్గునుడై తన నాలుక రుచి తన మానసిక తృప్తి దీనికోసం. అంటే ఏదో ఇంటికి నిప్పట్టుకుంటే ఇంట్లో కూర్చుని మనం బిస్కెట్లు టీ తీసుకుంటూ టీవీ సీరియల్ తీసుకోవడం కాదు, జనాలు పొలో పొలో మనం బయటకు వస్తారు కదా, కేకలు బొబ్బలు పెట్టుకుంటూ బయటకు వస్తారు. ఇక్కడ అందరి జీవితం కూడా అందరి జీవితాలు నిజానికి మన జీవితాలకి నిప్పంటుకుంది. ఎట్లా ఎంత సాధించిన నిప్పంటుకోవడం అంత బాగానే ఉంది, కానీ పుట్టినప్పటి నుంచే మన ఆయువు తగ్గడం ప్రారంభమవుతుంది. ఏ రకంగా ఉన్న గుడ్డలకి నిప్పంటుకుంది, కొద్దిగా చర్మం కారుతుంది, 80% బాగా అంటారు, ఇంకా బతికే అవకాశం లేదు. రేపు పుట్టినప్పటి నుంచి చదువుతూ ఉంటారు చావు చావు అని కూడా మనం పట్టించుకోం. మనం ఆఖరికి డాక్టర్లు జవాబు ఇచ్చేదాకా ఇంకా నీ ఆఖరి కోరిక ఏంటో చూసుకోయా. బతికి గట్టెక్కేది లేదు, ఇంకా బయటపడాలి. ప్రభుపాద స్వామి అద్దరికి కొంచెం తరువాత ఒక బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, కోట్ల ఆస్తులు, డాక్టర్ గారిని ఆయన ఆయన గడ్డం పట్టుకుని కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తారంట. ఏదో వరకు నేను బతికించి డాక్టర్ ఏం చేస్తాను, ఏదో ఒక రకంగా నన్ను బతికించి కనీసం ఒక 4 ఏళ్ళు నేను బతికేది డాక్టర్ పెద్దది తెలుస్తున్నాడు ఆయన మా చేతిలో ఉంది అట్లా. కాబట్టి ఈ సంసారంలో ప్రతి మనిషి వెతికేటువంటిది సుఖకరమైనటువంటి పరిస్థితులు, కానీ మనకి దాపురించేటువంటి అతి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు. అదే రకంగా మనకి శరీరం మూలపడే పద్ధతిలో చూస్తూ చూస్తూ ఉండగానే మన జీవితం పూర్తిగా అది పనికి రాకుండా తయారవుతుంది. మీరు అంటారు ఇంగ్లీష్లో మేక్ హే వైల్ ది సన్ షైన్స్, మనం ఏదైనా పనులు చేసుకోవాలంటే వెళ్తున్నప్పుడు చేసుకుంటాం, చీకట్లో పనులు ఏం చేస్తుంటాం వెళ్తున్నప్పుడు. అదే రకంగా వయస్సు ఉన్నప్పుడు మనం ఈ పని చేయగలం. వయసు ఉన్నప్పుడు మనకి ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకుతాం, మనలో కొంత పట్టుదల, మనలో కొంత శక్తి ఎనర్జీ. ముసలాళ్ళు ఏమంటే మనకి మతిస్థిమితం ఉండదు. మతిస్థిమితం లేనటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు, మతిస్థిమితం అది ఒక స్టేజ్లో పిచ్చిలా కూడా తయారవుతుంది. ఎవరు ఎన్ని వయసులో కూడా భోగాలు అనుభవిస్తారు, ముసలితనాన్ని రోగాలు చూడాల్సి వస్తుంది. ఆ భోగాలన్నీ గుర్తొచ్చే విధంగా మనకి రోగాలు సతాయిస్తుంటే అప్పుడు మనం నెత్తి మీద గుడ్డేసుకుని నేను అట్ట ఎందుకు చేసిన ఇట్ట ఎందుకు చేసిన అంటే గడిచిపోయిన సమయాన్ని వెనక్కి ఎక్కడ తీసుకోగలం. అందుకే మన వైదిక సభ్యతలో చిన్నప్పటి నుంచి జ్ఞానం వేయడం, మా అమ్మ నాన్న ఎందుకు చెప్పలేదు, నాకు చిన్నప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు తెలియదు, మన బాధ్యత, మనం పిల్లకాయలకి పెళ్ళిళ్ళు చేయడం, ఆస్తులు రాసేయడం, వాళ్ళని మారాము చేయడం, గారాము చేయడం, వాళ్ళని వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడు తల్లులు పిల్లకాయలు పెట్టి, మాకు ఈయన గోవిందుడు స్వామి, మాకు ఈయన లక్ష్మీదేవి స్వామి, పాప అయితే ఆయన లక్ష్మీదేవి అంటే, పిల్లవాడైతే ఈయన మా గోవిందుడు స్వామి, బిల్లు గోవిందుడు అంటే వాళ్ళు అట్లా చేస్తారు. కరెక్ట్ పాయింట్ వచ్చి ఈ సంసారంలో మనం వెతుకుతున్నది ఆనందమైన మనకి అమితమైనటువంటి దుఃఖం, భరించలేనటువంటి దుఃఖం. ప్రతి మనిషి కూడా మృత్యుకాలంలో కలిగేటువంటి దుఃఖం భరించలేనటువంటి దుఃఖం అంట. మనకి చావచ్చేది ఒకసారి కాబట్టి మనకి తెలియదు. చావచ్చేప్పుడు శాస్త్రాలు చెప్పబడింది, చనిపోయేప్పుడు ఒకేసారి 10,000 తేళ్ళు మనల్ని అన్ని వైపుల నుంచి కుడుతుంటే, ఒక తేలు కుడితేనే మనకి భరించలేని తప్పి ఎవరికైనా తేలు పుట్టింది ఇక్కడ పుట్టిన వాళ్ళకు ఉంటుందా? పదివేల తేళ్ళు ఒకసారి కొట్టినట్లయితే ఎంత విషం మనకి శరీరంలోకి వచ్చి, ఎంత ఒళ్ళంతా కూడా పీడ అండ్ జుమ్ జుమ్ లాగినట్టు ఏం చేసుకున్నాం. అంతేకాకుండా బలవంతంగా అయినట్టు కిక్డ్ అవుట్ రూపద చెబుతారు. నేను ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు డబ్బు కట్టిన అడ్వాన్స్ ఆయన కూడా మనం డబ్బు కట్టిన తర్వాత మనల్ని ఇంట్లోకి రానిపోతే అది మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. డబ్బు తీసుకుని లేదా ఈ కెనాట్ కన్విన్స్ అంటే మనకి ఇంకా ఎంత చిరుగు ఉంటుంది కదా. లేదా మనం ఇంట్లో ఉంటామంటే లేదంటే గుండా గర్ది అంటే బలవంతంగా ఇంట్లో సామాన్యం బయట పారేసి బయటికి వేసి మీరు చూసి మీ కళ్ళ ముందే ఎట్లా ఉంటుంది, నోరేళ్ళ పెట్టుకుని చూస్తా అంట, ఇంత చలికాలంలో ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. తరంగ భగవంతుడు ఆయన దయకి ఆయన చరమ సీమ. అతి దయగల వాడు ఎవరు అంటే ఎవరైనా చెప్పాలి భగవంతుడు. భగవంతుడిని మించి మనకి దయ చూపించేవాడు భగవంతుడు. ఎంత సహించి ఎంత క్షమించి మనం అనాది కాలంగా పాటు పనులు చేస్తూ వస్తున్నాం. అనాది కాలంగా చేసిన పనులు చేసిన పనులు చేసిన భగవంతుడు ఓపిగ్గా నెవర్ గివ్ అప్ హోప్. మనం ఒకటే రెండు మూడు మాటలంటే వాటి మీద ఆశపడి వీడు బాగుపడే అవకాశం ఫినిష్. మనం ఒకటి రెండు మూడు మనం ఇంక వదిలిపెడతాం తిరోధకాలు నా వల్ల కాదు వీడు బాగు చేయడం. కానీ భగవంతుడు ఆయన అనాది కాలం కోట్ల జన్మలెత్తి అదే పని అదే పని మళ్ళీ మళ్ళీ అదే భోగాలు అదే భోగాలు. ఆయన వాడు భగవంతుడు ఓపిగా మనకి ఒకరోజు తర్వాత ఒకరోజు ఇస్తూ ఉంటాడు. ఆయన ప్రతిరోజు సూర్యోదయం అయిందంటే భగవంతుడు మన ముందు కొత్త అవకాశాన్ని పెడుతున్నాడు. గివింగ్ ఎ న్యూ ఆపర్చునిటీ కదా, అంతే కదా. ఈరోజు అయిపోయింది, అరే నట చేస్తుంటే బాగుంటుంది, ఎట్టు చేస్తుంటే ఆల్ రైట్ నెక్స్ట్ డే ఇప్పుడేం చేస్తాం. దేనికన్నా కూడా జ్ఞానం లేకుండా మనం బాగుపడే అవకాశం లేదు. ఇది జీవితం అనుభవాలు దుఃఖాలు అని కూడా మనకి జ్ఞానం లేకపోతే మనుషులు ఇన్ని మాటలు కాళ్ళు తిరిగినా తలకాయలు పగిలినా వాళ్ళకి ప్రాణం మీద తీరు చాలు. ఎవరు కోరుకోరంట, ఎవరిని అడిగినట్లయితే ఎవరైనా నేను పర్మనెంట్గా బతికేచ్చేస్తా ఇక్కడ 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 నేను పర్మనెంట్గా బతికేచ్చేస్తూ ఉంటా అంటే చాలు స్వామి అయింది స్వామి అట్లయితే నిన్ను ఇంక పంపిస్తాను నువ్వు చావడానికి సిద్ధం అంటే దానికి వద్దు స్వామి. అతను శాశ్వతంగా బతకాలని కోరుకోడు ఈ సంసారంలో, వెంటనే చావాలని కోరుకోడు. అంటే ఒక అయోమయ స్థితిలో బతుకుతూ ఉంటాడు మనిషి. అతి ఆశ్చర్యకరమైన విషయం. అంటే ప్రభుపాద దానికి ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాను. ఎట్లా ఈ సంసారంలో ఉంటూ సంసారానికి చెందకుండా ఉండడం, ఎట్లా ఈ సంసారంలో బతుకుతో ఆ తర్వాత జీవితానికి బాటలు వేసుకోవడం, ఎట్లా ఏ రకంగా ఇప్పుడు పనిచేసుకుంటూ మన రేపటికి ఇల్లని రేపటికి ఏర్పాట్లని ఇన్సూరెన్స్ అని ఇది మనం చేసుకుంటాం. అదే రకంగా మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మనిషి అతనికి తెలుస్తుంది. భగవద్గీతలో 15వ ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణానుజం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుత. విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుత. భగవంతుడు జ్ఞానచక్షులు ఉన్నవాడు ఎన్ని చూడగలుగుతాడంట, లేదా మామూలు వాళ్ళు ఒళ్ళు తెలియకుండా బతుకుతూ ఉంటాడు. ఆయన జ్ఞానం ఉన్నటువంటి వాడు అన్ని చూస్తూ ఉంటాడు. ఇట్లాంటి పనులకి ఫలితం ఏముంటుంది, భవిష్యత్తులో ఈ శరీరానికి ఏం గతి పట్టబోతుంది అన్నీ కనపడుతూ ఉంటారు. నన్ను అడిగినాడు ఒక ఆయన, చాలా మాటలు ఏంది సార్, ఇప్పుడు కాదు ఇప్పుడంటే 55 ఏళ్ళు వచ్చేసినాయి, అంతకుముందు ఏంది సార్ అంటే చిన్న వయసులో సన్నాసులు కలిసిపోయినారు, జీవితంలో మీకు ఏమంత చేదు అనుభవం ఏం కలిగింది, జీవితంలో చేదు అనుభవం కలిగితే చాలు చాలు దేవుడు అని చెప్పారు. భరించలేనటువంటి కష్టాలు ఉన్నప్పుడు ఇంకా వెంటనే నేను వాళ్ళు అడుగుతారు ఏమైందని, మీరు చిన్న వయసులో లక్ష్మణ్ సురేష్ ఏమైపోయిందని 20 వయసులో ఇటు తయారయ్యారు. నేను చెప్పా అదేందో ఎప్పుడు సవాలు చనిపోయేవాళ్ళు ఇవన్నీ కూడా గుర్తొస్తారంటే మీకు ఇంకా జీవితంలో మూర్ఖుల్లాగా బతకడంలో మీకేమి ఆనందం కనిపించదు కదా. ఎక్కడికి పోతారు కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటే ఏమన్నా చూస్తుంటే స్వాముల దృష్టి ఎట్లా ఉంటుందో మనకి తెలియదు కదా. మామూలుగా ఆత్మవత్ మన్యచే జగత్, ప్రతి మనిషి కూడా తనలాగే ఇతరులు ఆలోచిస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి కూడా నాలాగే ఎదుటివాడు కూడా ఆలోచిస్తున్నాడు, కానీ దానికి అది పొరపాటుది. ఎవరు జ్ఞానం గలవాళ్ళు వాళ్ళు జ్ఞాన దృష్టి వాళ్ళు ఆత్మదృష్టితో చూస్తూ ఉంటారు, మిగతా వాళ్ళంతా కూడా భోగ దృష్టి వాళ్ళు. ఇప్పుడు కూడా భోగపు ఆలోచనతో నాకు లాభమైంది, నేను ఎంత అందంగా ఉన్నాను, అందరూ నన్నే చూస్తున్నారు, ఎంత ఊహించుకుంటా ఉంటారు, ఎందుకంటే కొంత భోగ దృష్టి. కానీ ఆత్మజ్ఞానం ఉండేటువంటి వాడికి అతను ఉండేటువంటిది దివ్య దృష్టి. దివ్య దృష్టి, దివ్య దృష్టిని మనం వెనకాల ఎక్స్రే మామూలుగా ఫోటో తీస్తే మీ చర్మం ఎన్ని వస్తాయి, మీ ఎవరు ఎక్స్రేలు ఇంట్లో పెట్టుకోరు, నా అందం చూడండి నా అందం చూడండి, దాని అంతా కూడా గబ్బంతా కనిపిస్తుంది ఎక్స్రేలు లోపల ఉండే రోగం ఎముకలు పంజరం కనిపిస్తుంది శవం కనిపిస్తుంది. అది ఎప్పుడైనా తీస్తారు ఎక్స్రే, ఎక్స్రేలో మన నిజ రూప దర్శనం కనబడుతుంది, సేవం కనిపిస్తారు. అంటే ఎవరు కూడా ఎక్స్రే చూడాలని ఇష్టపడరు, జనాలంతా కూడా పైపై మన మామూలు కెమెరాల్లో వచ్చే ఫోటోలు అవి ఆల్బమ్లు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు. వయసు అయిపోయినా కూడా నేను వయసులో ఉన్నప్పుడు ఎట్లా ఉండేవాడిని కలలు కంటూ ఉంటారు కదా. అంటే ఆత్మజ్ఞానం ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు ఉండేటువంటిది ఏముంటుంది, ఏం దృష్టి, దివ్య దృష్టి. వాళ్ళకి దివ్య దృష్టి అంటే ఆత్మజ్ఞానం ఎప్పుడు చూసినా కూడా చూసేది, ఏది చూసినా కూడా వాడికి ఇంక కృష్ణుడు కృష్ణుడు అట్లా చూడమని చెప్తున్నాడు. అందుకని ఆత్మజ్ఞానం ఉండే అట్లా చూసేటువంటి అలవాటు చేసుకుంటారు, చేసుకోవాలి. మనం భోగాల నుంచి తప్పించుకోవాలంటే మనం అంతా బాగానే ఉందంటే భోగాల్లో పడాల్సి ఉంటుంది, కానీ మనకి ఏది నచ్చకపోతే అప్పుడు మనం కొంత సావధానంగా వైరాగ్యంతో కొద్దిగా సాధన చేసుకోవడానికి తయారు. అంతా బాగుందండి, మనకి దేవుడు అవసరం అవుతుంది కాబట్టి. కృష్ణ అన్నాడు దుఃఖ దోషాన్ని దర్శనం, నువ్వు వయసులో ఉన్నా కూడా ముసలి వాళ్ళకి ఏం గతి పట్టింది కాబట్టి బుద్ధుడిలా కాదు కదా. బుద్ధుడి జీవితంలో అందుకని ఆయన బాగానే ఉన్నాడు, బుద్ధుడికి ముసలితనం రాలేదు, మంచి వయసులో ఉన్నాడు టాప్. ఆయన లాంటి బలవంతుడు లేడు, ఆయన లాంటి అందగాడు లేడు, ఆయన లాంటి తెలివి గలవాడు లేడు, ఎందుకంటే భగవంతుడి స్వయంగా. కానీ మనకు నేర్పించడం కోసం ఆయన రోగిని చూడంగానే అడుగుతాడు ఈయన ఎంతగా ఉన్నాడు తగ్గుకుంటా తగ్గుకుంటా అంటే అన్నాడు. అందరికి కూడా ముందు వెనక రోగాలు వస్తాయి అంటే అట్లయితే ఇందుకోసం బతకాల, రోగాల గురించి కోసం బతకాలయ్యింది. అదే వాడు ముసలాడు, ఇదేంటి ఎంత పస్సు అన్నాడు ఆయన, ఇదేంటి ఎంత పస్సు కిట్టుకోలే ఆయన ఎప్పుడు చూడాల. దీన్ని ముసలితనం అంటారు ప్రభుజీ, మూడో కాలు కర్ర. మనం చూస్తూ చూస్తుండగానే మన కళ్ళన్నీ కరిగిపోయి వయసు అయిపోయి అంతా కూడా జీవితం అంతా కూడా వెగటుగా తయారవుతుంది. కాబట్టి భగవంతుడే అంటాడు, మనం ఈ సంసారంలోకే భోగ దృష్టితో వస్తాం, దాన్ని మనం తప్పించుకోవడం కష్టం. దానికి మనం ఎంతో పట్టుదలతో దృఢవ్రత, ఎవరైనా కూడా ఈ కోరికలను తప్పించుకోవాలంటే అంత సులభం కాదు. అన్నిటికంటే కఠినమైనటువంటి పని మనం ఈ కోరికల నుంచి ఎలా తప్పించుకోవాలి. ఇది కృష్ణుడు రెండో అధ్యాయంలో అంటున్నాడు. రెండో అధ్యాయంలో కృష్ణుడు భగవద్గీతలో ఇది అసలు ఆయన
రెండో అధ్యాయంలో మంచి శ్లోకంలో నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావ యతశాంతి అశాంతస్య కుతసుఖం అంటున్నాడు ఆయన. మనకి బుద్ధే సరిగ్గా లేనప్పుడు మనకి మనశ్శాంతి కూడా కలగదు, ఎందుకంటే మనం చేసేదంతా కూడా పాడుకోండి. మనశ్శాంతి లేకపోతే ఇంక సుఖం విషయం ప్రశ్నే లేదు. ఈ రకంగా ఈ సంసారంలో మనిషి మనకి వయస్సున్నా కూడా మనకి అనుభవించడానికి అవకాశాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా కష్టానికి కారణమవుతాయని తెలుసుకుని ఆ శ్లోకం కూడా ఉంది భగవద్గీత, ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయవతే ఆద్యంతం అంత దుఃఖయోనయవతే. ఈ భోగాల వల్ల కృష్ణుడు అన్నాడు కేవలం దుఃఖాలే కలుగుతాయి. అది ఇక్కడ అన్నాడు మనకు బుద్ధి సరిగ్గా లేకపోతే మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది. బుద్ధి సరిగ్గా లేకపోతే మనం చేసిన మనం చేసే పనులన్నీ కూడా వక్రంగానే చేస్తుంది, వక్రీకరించినటువంటి. అప్పుడు జీవితం ఇంకా సమస్యల్లో పడుతుంది. కాబట్టి మనకి ఏం దృష్టి ఉండాలా, మనకి దివ్య దృష్టి. బయటకు కనిపించేటువంటి ఈ ఆడంబరాలు, పటాటోపాలు, ఈ చర్మ సౌందర్యాలు, ఈ తుష్యమైనటువంటి సుఖాలు వీటన్నిటి దానికి మనం నో నో అనాలంటే, నాకు ఇది వద్దు అనాలంటే దానికి మనకి బుద్ధి ఉండాలా. నాస్తి బుద్ధి, బుద్ధి లేకపోతే మనం ఏ రకంగా వెలుతురు పురుగులు లైట్ వెళ్ళగానే పోయి గుద్దుకోవడం చావడం కదా వెలుతురు పురుగులు. ఆ రకంగా మనుషులు ఈ భోగాలకి ఆహుతులైపోయి వాళ్ళ జీవితంలో పూర్తిగా ఆ జీవితాన్ని చెడగొట్టుకుంటారు, దుఃఖాలు పాలవుతారు, వచ్చే జన్మను పాడు చేసుకుంటారు. అంటే ఇక్కడ ఆ కృష్ణుడు చెబుతున్నటువంటిది యజ్ఞము. మనిషి మానవ జన్మలో ప్రతీది కూడా భగవంతుడిని ప్రసన్నుడు చేసుకునే పద్ధతిలో ఏది చేస్తున్నా కూడా మనకి ఏదైనా ఆలోచన రాగానే ఈ ఆలోచన ఉండడం మంచిదా చెడ్డదా, ఇతరుల్ని సతాయించేటువంటి ఆలోచనలు, ఇతరులు ఇబ్బంది పడుతుంటే చూసి సంతోషించేటువంటి ఆలోచనలు, లేదా మనకి శరీరానికి సంబంధించినటువంటి కోరికలు ఇవన్నీ వస్తుంటే వెంటనే ఏం కలగాల, జుగుప్స భయం కలగాల. ఇంత జీవితం అంతా కూడా దహించి వేస్తుంది, అంతా కూడా నరకానికి దారితీస్తుంది. అప్పుడు వెంటనే మనం అసహాయ స్థితిలో ఏం చేయాలి, భగవన్ నామ రెండు చేతులు ఎత్తేసి భగవంతుడా నువ్వు కాపాడితే తప్ప నేను ఈ దాన్ని ఏమంటారు హృదయంలో కామాగ్ని ఇంకేమనొచ్చు అగ్నిజ్వాలలు, ఈ వాసనలు అనేటువంటి అగ్నిజ్వాలలు, దీన్ని బయటపడాలంటే ఏం చేయాలా, రెండు చేతులు ఎత్తేసి మా వల్ల కాదు మన ప్రయత్నంతో కాదు మీరు కాపాడితే తప్ప ఈ పరిస్థితి బయటపడే అవకాశం లేదు అని అన్నమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ.